Namaste. This is Bhuvika. Now you are listening to my media, The Voice of India.
My media, The Voice of India. My media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం సెప్టెంబర్ 10, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. సో మరి మండే బిజీగా స్టార్ట్ అయిపోయింది వీక్. అయితే లాస్ట్ వీక్లో కొన్ని అనూహ్యమైన పరిణామాలు జరిగినాయి. దాంట్లో నేను హైదరాబాద్లోనే ఉన్నాను. ఆ రోజు డిజాల్వ్ అయిపోయింది గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్. దానికి సంబంధించి ఆ రోజు ఫుల్ అసలు టీఆర్ఎస్ భవన్ దగ్గర అంతా ట్రాఫిక్ జాము, అసలు నానా భీభత్సంగా ఉండిందిలే. అయితే ఆ రోజు అది చదివింత అంటే వచ్చిన వెబ్సైట్స్లో వచ్చినవి, తర్వాత వార్తల్లో చూసినవి, ఇవన్నీ చూసిన తర్వాత అనలైసిస్ చేద్దామనిపించింది. ఎందుకు ముందస్తుగా వీళ్ళు వెళుతున్నారు అనేది. నిజానికి ప్రజా నివేదన సభ ఒకటి జరిగింది కదా, అప్పుడే జరుగుతుంది అనుకున్నారు. తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు. మొత్తానికి చాలా ఒక టు బి ఆర్ నాట్ టు బి అన్నటువంటి ఒక సందిగ్ధావస్థలో మొత్తానికి 6th చేశారు. అయితే అసలు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉంటాయా లేదా అన్న విషయం మీద మొత్తం అంతా కూడాను ఓ హోంవర్క్ చేస్తే, ఎన్ని వెబ్సైట్స్ చదివాను ఆర్టికల్స్ అండ్ వార్తలు, తర్వాత న్యూస్ పేపర్స్లో వచ్చేవి అన్నీ బేరీజు వేసుకుని అసలు ఏమిటి అనేది అనలైజ్ చేస్తే, ఆ చర్చ ఇదేదో మన హేమ్లెట్ తాలూకు టు బి ఆర్ నాట్ టు బి ఉన్నది కదా, ఆ టైప్లో తయారైందన్నమాట. మా ఫ్రెండ్స్తో చర్చించాను, వెబ్సైట్స్లో అయితే ఎన్ని అసలు విపరీతంగా చదివాను. అండ్ ఇప్పటి వరకు నేను చర్చించిన దాన్ని బట్టి, మా ఫ్రెండ్స్తో నేను మాట్లాడిన విషయాలు, తర్వాత నేను విన్నదాన్ని బట్టి కేసీఆర్ ముందస్తు కోసం పట్టుదలగా ఉన్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మటుకు ఇంకా దానికి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అన్నటువంటి ఒక మీమాంసలో ఉన్నదన్న విషయం తెలిసింది. అసలు కేసీఆర్లో ముందస్తు ఆలోచన ఎందుకు రావాలి అనేది నాకు వచ్చిన డౌట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ముందస్తు ఎన్నికలకు వెళదామా వద్దా అన్న ఆలోచన జరిగి కొంచెం తర్జన భర్జనలు అవి అయినాయి. ఆ తర్వాత చివరికి వద్దనుకున్నారు అని ఒక సమాచారం ఉంది. తెలంగాణలో కూడా కేసీఆర్ తన క్యాబినెట్లో ఈ విషయం గురించి చర్చించారని, ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళినా గెలిచేటే ఉన్నాం కదా, ఎందుకు ముందుగా 4 నెలల పదవీకాలం తగ్గించేసుకోవడం అని మంత్రులు అన్నారని ఫస్ట్లో వచ్చినాయి కొన్ని వార్తలు. ఎందుకంటే ఆల్రెడీ మీరు గమనిస్తే కార్పొరేషన్ ఎన్నికలు కానీ, తర్వాత ఏవైనా సరే చిన్న చిన్న ఈ మధ్యకాలంలో జరిగిన ఏ ఎన్నికలైనా కూడాను టీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏమో డిజాల్వ్ చేసేసి ముందస్తు ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏంటి అంటే, కేసీఆర్ మరి ఏం చెప్పి ఒప్పించారనేది తెలియదు, కానీ ముందస్తు ఎన్నికలు మాత్రం ఖాయం అని ఇప్పుడు ఇంకా మనకి కన్ఫర్మ్ అయిపోయింది. ప్రగతి నివేదన సభ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో అది చూసిన వెంటనే అబ్బే అసలు ఇంకా కేసీఆర్కి ఆల్రెడీ పర్మిషన్ వచ్చేసింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అందుకనే సభకి ఒక గంట ముందు అర్జెంటుగా క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. ఇంకా అసెంబ్లీ తీర్మానం అంటే రద్దు తీర్మానం చేసేసి అట్నుంచి అంటే సభకి హెలికాప్టర్లో వెళ్ళిపోయి ఇంకేముంది ఎన్నికల నగారం మోగించేస్తారు అది ఇది అన్నారు. అనుకోకుండా అప్పుడేమో ఏమీ జరగలేదు. ముందస్తు ఎన్నికలకి అసలు ఎందుకు వెళుతున్నట్టు అనే ప్రశ్నకి ఎవరి దగ్గర కరెక్ట్ అయిన ఆన్సర్ అయితే లేదు. సాధారణంగా ఎలాంటి సందర్భాల్లో ముందస్తుకి వెళ్తారు? కొన్ని సందర్భాల్లో అధికార పక్షం వాళ్ళు మేము చాలా డెవలప్మెంట్స్ అవి చేశాము, చేపడదామని ఇంకా అనుకున్నాము, బట్ మాకున్న బలం ఇప్పుడు చాలట్లేదు, మీరు మాకు ఇప్పటికంటే కూడా ఇంకా ఎక్కువ మంది ఎమ్మెల్యేలను ఇస్తే మేము ఇంకా బాగా మీకు సేవ చేయగలుగుతాం అనేటటువంటి కారణాలు చెప్పి ముందస్తు ఎన్నికలకు వెళుతూ ఉంటాయి. ఇక్కడ అసలు అలాంటి సందర్భమే లేదు, సవ్వాలే లేదు. అసలు తెరాస ప్రభుత్వం చాలా పటిష్టంగా ఉంది. ఎటు చూసుకున్నా ఉప ఎన్నికల్లో కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ అసలు అదే ఫస్ట్ ఉంది. అసలు ప్రతిపక్షానికి దానికి జమీన్ ఆసమానంత ఫరక్ ఉంది. ఇక పార్టీ పరంగా చూస్తే అసమ్మతి అనేది లేనే లేదు. మీరేం చెప్తే అది నా మాటే శాసనం అన్న టైప్లో శివగామి టైప్లో ఉంది అక్కడ శిలాక్షరంలాగా. ఎవరన్నా ఒకడు అసంతృప్తితోటి నేను వెళ్ళిపోతాను అని అంటే మళ్ళీ పార్టీ ఫిరాయింపులు చేస్తాడేమో అని బుజ్జగించడాలి. అసలు ఇలాంటివి ఎక్కడున్నాయి అక్కడ కదా మొత్తం? అసలు ఒక మొనోపలి టైప్లో ఉంది. ఎవరు అసలు కనీసం దరిదాపుల్లో లేరు. అంత దూరంలో ఉన్నారు ప్రతిపక్షాలు ఎవరైనా సరే. సో అలిగి రాజీనామా చేయడాలు, వాళ్ళని మళ్ళీ ప్రతిపక్ష పార్టీలో చేర్చుకోవడాలు, వాళ్ళు కొత్త పార్టీ పెడతారేమని భయపడాలు, రాజకీయ సంక్షోభాలు, అసలు ఎక్కడ ఏవీ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ పదవీ కాలాన్ని 4 నెలలకి కుదించుకోవాల్సిన అవసరం ఏముంది? అడ్మినిస్ట్రేషన్ పరంగా అంత జెన్యున్ రీజన్ అయితే ఏం కనపడట్లేదు. మేబీ పొలిటికల్ రీజన్ ఏదైనా అయితే అయ్యి ఉండొచ్చు. అదేంటి, ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళినా మాకు 100 సీట్ల గ్యారంటీ ఉన్నది అని పైకి చెప్తున్నా కూడా టీఆర్ఎస్, లోపల మేబీ ఏదైనా కొంచెం భయం ఉందో. కేంద్రంలో మోదీకి ప్రత్యామ్నాయం ఎక్కడా కనపడట్లేదు. 2019లో కూడా మేబీ ఇదివరకు వచ్చిన సీట్లు రావేమో కానీ మొత్తానికి ఈసారి కూడా మోదీయే గెలుస్తాడని ఖచ్చితంగా తెలిసిపోతుంది. అంటే దానికి ఒకవేళ మోదీకి ఇదివరకు ఉన్న ప్రజాదరణలో కొంచెం తగ్గినా పార్లమెంట్ ఎన్నికల్లో అతని మొహాన్ని చూపించే కదా బీజేపీ ఓట్లు అడిగేది. సో ఆ ఊపులో రాష్ట్ర నాయకుల వైఫల్యాలు మేబీ కొట్టుకుపోతాయని పార్లమెంట్కి బీజేపీ కోటేసిన ఓటరు రాష్ట్రానికి వచ్చేసరికి ఇంకేదైనా పార్టీకి ఓటేయడానికి భయపడతాడు. అంటే ఎందుకు, అక్కడ ఇక్కడ ఒకటే ఉందనుకోండి, అక్కడ బీజేపీ ఉంది, ఇక్కడ కూడా బీజేపీ ఉంటే కొంచెం డెవలప్మెంట్ అని జరుగుతుంది కదా, అందరు ఇదే కదా ఆలోచించేది. అక్కడ బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ వేశారనుకోండి, అనవసరంగా ఇంకెందుకు ఫండ్స్ రావు, డెవలప్మెంట్ జరగవు, ఇదే కదా ఎవరైనా ఆలోచించేది. సో పార్లమెంట్ ఎన్నికల్ని ముందుకు జరిపి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇలాంటి ఎలక్షన్స్ అన్నిటితో కలిపి నిర్వహిస్తామని బీజేపీ అంటే అవన్నీ కూడా అడ్డుకున్న కారణం అదే. సో మేబీ కేసీఆర్కి కూడా ఈ భయం ఏమైనా ఉన్నదా అనేది ఒక చిన్న డౌట్. పార్లమెంట్ ఎన్నికలతో కలిసి గనక నిర్వహిస్తే మోదీ ప్రభావం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మీద పడి తనకి సీట్లు తగ్గుతాయా అని ఒక చిన్న ఏమైనా ఉందేమో నా అభిప్రాయం. సో ఇదంతా కూడా నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, అంతేగాని ఇందులో ఎక్కడ ఏ పార్టీని ప్రో కానీ నెగిటివ్ కానీ నేనేమి చెప్పట్లేదు. ఇట్స్ జస్ట్ మై డిస్కషన్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ అనాలిసిస్ ఆన్ రీడింగ్ ది వెబ్ ఆర్టికల్స్ అండ్ సమ్ న్యూస్. ఇక తెలంగాణలో బీజేపీ అసలు అంత బలంగా అయితే లేదు ఫ్రాంక్లీ, బట్ మోదీయే మెయిన్ ఫ్యాక్టర్ అయితే కనుక మోదీకి అనుకూలంగా ఓటేసేవాళ్ళు బీజేపీకి, ప్రతికూలంగా ఓటేసేవాళ్ళు కాంగ్రెస్ ఆర్ కాంగ్రెస్ అలయన్స్కి వేస్తారు, అంతే కదా. ఎందుకంటే బీజేపీకి సెంటర్లో కానీ స్టేట్లో కానీ మెయిన్ ప్రత్యర్థి కాంగ్రెసే తప్ప టీఆర్ఎస్ కాదు. ఈ మధ్యలో టీఆర్ఎస్కి ఓటేసేవాళ్ళు ఆ పార్టీకి పూర్తిగా కట్టుబడి ఉన్నవాళ్ళు మాత్రమే. తటస్థ ఓటర్లు ఎవరైనా సరే ఓటు పడకపోతే చాలా నియోజకవర్గాల్లో గెలుపు కొంచెం డౌట్ఫులే. అందుకని పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్ని విడగొట్టడం కేసీఆర్ లక్ష్యం. అండ్ ఇంకో కారణం కూడా ఉంది, మేబీ కాంగ్రెస్ టీడీపీ ఆంధ్రాలో బహిరంగ కలుస్తాయో లేదో తెలియదు చెప్పలేం, కానీ తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా కలుస్తాయి అని అనుకోవచ్చు. ఎందుకంటే 2 పార్టీల నాయకులకి కేసీఆర్ మీద పీకల దాకా కోపం ఉంది, వాళ్ళ ఎమ్మెల్యేలను లాగేసుకుని తమ పార్టీలో కలిపేసుకున్నాడని. వాళ్ళు విడివిడిగా ఉండడం వల్లే టీఆర్ఎస్ తన బలాన్ని 63 నుంచి 93కి పెంచుకోగలిగింది. సో ఇప్పటికైనా చేతులు కలపాలి అని నిశ్చయించుకుని నాయకుల నుంచి కేడర్ వరకు కలపగలిగితే అది కొంచెం బలమైన శక్తిగానే రూపొందుతుంది అని అనుకున్నారు. ఎందుకంటే 2 పార్టీలకి తెలంగాణలో మూలాల నుంచి పార్టీ నిర్మాణం ఉంది. ఊరూర చాలా బ్రాంచెస్ ఉన్నాయి. కాంగ్రెస్కి అయితే కొన్ని కులాల్లో, టీడీపీకి ఇంకొన్ని కులాల్లో స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. టీఆర్ఎస్కి పార్టీ నిర్మాణం సవ్యంగా లేదు. తెలంగాణ సెంటిమెంట్ తోటే కేసీఆర్ పార్టీ నడుపుతూ వచ్చాడు తప్ప, తర్వాత వేరే పార్టీ నాయకులను గుంజుకోవడం ద్వారా వాళ్ళ ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళందరినీ తన వాళ్ళుగా మార్చుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఇచ్చి కూడా అంతఃకలహాలు అవి ఇవి ఎక్కువైపోయిన కారణంగానే అధికారం పోగొట్టుకున్నారు. ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ నిండా కేసీఆర్ కోవర్ట్సే, తెలంగాణ ఇస్తే కేసీఆర్ పార్టీని విలీనం చేస్తాడు అంటూ వాళ్ళు అధిష్టానాన్ని బోల్తా కొట్టించారు. అండ్ తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంతా వాళ్ళ ముసుగులు తీసేసి టీఆర్ఎస్లోకి చేరిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్లో గట్టిగా మిగిలిన వాళ్ళు తెరాసలో వాళ్ళకి గౌరవం దక్కదు అన్న భయం ఉన్నవాళ్ళు, లేక ఆ ఏదో లైహ ఇంత బతుకు బతుకు ఇంకా చావోరేవో ఇక్కడే ఉండిపోదానులే అని అనుకుని కాంగ్రెస్తో ఉండదామని అనుకున్న వాళ్ళే తప్ప వేరే వాళ్ళు ఎవరూ లేరు. ఇక రేపు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కాంగ్రెస్ గెలిచినా ఆరు గెలుపుకి దగ్గరగా వచ్చినా వీళ్ళకి అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అండ్ వీళ్ళ మీద ఇతర పార్టీలకు కూడా కొంచెం గౌరవం పెరుగుతుంది. అఫ్కోర్స్ రెస్పెక్ట్ ఉన్నా లేకపోయినా టీడీపీ మాత్రం కలుస్తుందనే అనిపిస్తుంది, ఎందుకంటే బీజేపీ తప్ప, అంటే ఒకవేళ ఇచ్చిన స్టేట్ ఇచ్చేసింది అయిపోయింది, ఇంకా తర్వాత వీళ్ళు సపోర్ట్ ఇస్తారా ఇవ్వరా అనేది విషయం పక్కన పెడితే, ఆల్రెడీ టీడీపీ బీజేపీకి చెడింది, ఇంకా వాళ్ళకి ఇప్పుడు వేరే గతి లేదు. రేవంత్ రెడ్డి కొంచెం, నేను వయా మీడియాగా నేను ఈ రెండింటికి కొంచెం రిలేషన్ని బిల్డ్ చేస్తాను, ఆ సంగతి నేను చూస్తాను అని అన్నాడు. మరి ఏమవుతుందనేది తెలియదు. ఇంకా ఉన్నది చాలా చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
అందరికీ నమస్కారం అండి, నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamidi Party from Washington DC. Stay tuned all the time to Mind Media, and guruvaram nadu matram marchipokandi Techie Talk.
Mind Media Facebook page. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు, పిట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పోలేవు పిచ్చి బావా, నన్ను రెచ్చగొట్టి పోలేవు పిచ్చి బావా.
కూర కంట చూసేవ చిన్నదానా, గుండె ఠారుమంటూ చేరమంటూ చచ్చిపోన, గుండె ఠారుమంటూ చేరమంటూ చచ్చిపోన.
నిన్ను చూసి చంద్రుడు అదిరిపోయి మబ్బులో దాగినాడు, అందగడ నిన్ను చూసి చంద్రుడు అదిరిపోయి మబ్బులో దాగినాడు.
టీకుటాకులోన వీడి సాటి ఏడే, టీకుటాకులోన వీడి సాటి ఏడే, గట్టి ఉక్కు ముక్కలాటి దండ నొక్కి చూడే, గట్టి ఉక్కు ముక్కలాటి దండ నొక్కి చూడే.
బురిడేలు కొట్టేవు సరిలేరా, పొట్టి బురిడేలు కొట్టేవు సరిలేరా, ఇది మేర నీ సాటి నువ్వేరా.
ఓర కంట చూసేవ చిన్నదానా, గుండె ఠారుమంటూ చేరమంటూ చచ్చిపోన, గుండె ఠారుమంటూ చేరమంటూ చచ్చిపోన. కొండ మీద కోతి తెస్తూ కోరినావా,
కోతి పెరగి ఎందుకయ్యా నువ్వులేవా.
ఓ కొండ మీద కోతి తెస్తూ కోరినావా,
కోతి పెరగి ఎందుకయ్యా నువ్వులేవా.
చూడకుండా నిన్ను నేను చుట్టి వేస్తా, ఓ చూడకుండా నిన్ను నేను చుట్టి వేస్తా,
ఒక్క చూపుతోనే నిన్ను నేను కట్టి వేస్తా.
చిక్కిపోయాని నీ చేతి ఖైదీనే, చిక్కిపోయాని నీ చేతి ఖైదీనే, అయినా నేను చేతి ఖైదీనే.
మొత్తం మందు చల్లేవు పుచ్చి బావా, నన్ను రెచ్చగొట్టి పోలేవు పిచ్చి బావా, నన్ను రెచ్చగొట్టి పోలేవు పిచ్చి బావా.
ఓరకంట చూసేవ చిన్నగా నా గుండెట్టారుమంటూ చేరమంటూ చచ్చిపోన, గుండెట్టారుమంటూ చేరమంటూ చచ్చిపోన.
My media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమన్నా కాంగ్రెస్తో టీడీపీకి ఏమన్నా కొంచెం కలిపేటటువంటి వయా మీడియాగా ఏదన్నా చేస్తాడమో తెలియదు. ఇక మిగిలింది కోదండరాం పార్టీ. విడిగా పోటీ చేసేంత సీన్ అయితే లేదు దానికి. తెలంగాణ వస్తే ప్రజా తెలంగాణ ఏర్పడుతుందని, సామాజిక తెలంగాణ వస్తుందని, దళితులకు పెద్దపీట వేస్తారని, వామపక్ష విధానాలు అమలవుతాయని ఇలాంటి మేనిఫెస్టోలు ఓ బోరెడని పెట్టారు. ఆంధ్ర పెట్టుబడిదారుల కొమ్ములు విరుగుతాయని ఇలాంటివన్నీ ఆశపడిన వామపక్షవాదులందరూ, ప్రజా సంఘాల వాళ్ళు కోదండరాం నాయకత్వంలో కేసీఆర్ వెంట అప్పుడు నడిచారు. చివరికి చూస్తే కేసీఆర్ దొరతనానికి ప్రతీకగా మిగిలాడు. అసమ్మతి గాళం విప్పితే పీక నులిమెట్టు తయారయ్యాడు. అండ్ నిరసన తెలిపిన వాళ్ళ పట్ల కొంచెం నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాడు. ప్రజాహితమైన పనుల కంటే ధార్మిక కార్యక్రమాల మీద ఖర్చు ఎక్కువ పెడుతున్నాడు. ఆంధ్రులతో సహా ఆంధ్ర పెట్టుబడిదారులతోటి ఊరేగుతున్నాడు. పబ్లిసిటీ తప్ప సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఇవన్నీ చెప్తూ కోదండరాం తన అక్కసంతా బయటేశాడు. అసెంబ్లీలో స్పీకర్కి మైక్ తగిలిన సంఘటనలో తప్ప ఆధారాలు లేని ఆరోపణల మీద ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేసిన సిచ్యువేషన్ నుంచి నియంతృత్వానికి అహంకారానికి పరాకాష్ట అని చెప్పి, అసలు కేసీఆర్ అధినేతగా తెలంగాణ ఏర్పడితే దివి నుంచి భూవికి స్వర్గం దిగి వస్తుందని వివరించిన కోదండరాంకి వీటన్నిటి గురించి సంజయిషి చెప్పుకోవాల్సిన అవసరం వచ్చి ఏం చేయాలో అర్థం కాని ఒక సందిగ్ధ అవస్థలో ఉండిపోయారు. అందుకే తిరగబడ్డాడు. ఇవన్నీ మనసులో పెట్టుకుని తిరగబడినా కూడా ఆ బలం చాలలా. అసలు కేసీఆర్తో మాట్లాడడానికి అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి దాపురించి కొంచెం బాగా హర్ట్ అయ్యారు. కాంగ్రెస్ టీడీపీ కూటమితో చేతులు కలిపినా కలపచ్చు తెలీదు. మరి గతంలో వాళ్ళని ఏమో విమర్శించారు కదా అంటే, నేను ఎప్పుడూ ప్రజల పక్షమే, అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని ఎదిరించాను, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని ఎదిరిస్తున్నాను, ప్రజల కోసం నేను ఏమైనా చేయడానికి నేను రెడీ, బొంత పురుగునైనా సరే నేను ముద్దాడతాను అనొచ్చు. అంటే మామూలు లెక్క ప్రకారం చూసుకుంటే వీళ్ళందరూ కూడాను ఎన్నికలు జరిగేట్లయితే 7.5 నెలల్లో ఈ కూటమి సభ్యులు వాళ్ళలో వాళ్ళు సమాధానపడి అహంకారాలని పక్కన పెట్టి రాజీ పడొచ్చు. ఎందుకంటే విడివిడిగా ఉంటే ఎన్నికల తర్వాత కేసీఆర్ వాళ్ళ పార్టీలను నమిలి మింగేస్తాడని తెలుసు. వాళ్ళ ఉనికికే అది ప్రమాదం. అందుకని వాళ్ళందరూ ఒక తెరాస వ్యతిరేక ప్రదర్శనలంటూ సంయుక్త కార్యాచరణకు దిగి బలపడచ్చు. దాన్ని నివారించాలి అంటే ముందుగానే వెళ్ళిపోవాలి అనే ఆతృత కేసీఆర్ది అయి ఉండొచ్చు. ఎందుకంటే దీనికి అందరికీ ప్లానింగ్ కావాలి కదా. ఇప్పుడంతా ఇప్పుడేమో కూర్చుని మొత్తం అంతా మ్యాపింగ్ అంతా చేసుకుని ఏం చేయాలనే విషయం మీద ఇప్పుడు డిస్కషన్ పెడుతూ కూర్చుంటే అది ఎప్పటికేతరువు. అదే ముందస్తు ఎన్నికలు పెట్టేశారనుకోండి, వీళ్ళ గట్బంధన్ అంతా రెడీ అయ్యే లోపు మొత్తం ఎన్నికలే వచ్చేస్తాయి. సో ఇట్ మైట్ బీ ద రీజన్. అండ్ ఇంకో కారణం కూడా ఉంది. కేసీఆర్ తన వారసుడిగా కొడుకును తీర్చిదిద్దుతున్నాడు. అతనికి రాష్ట్రాన్ని అప్పగించేసి తను కొంచెం నేషనల్ లెవెల్ నాయకుడిగా ఎదగాల్సిన తరుణం వచ్చేసిందని ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంది. కాంగ్రెస్ బీజేపీలు రెండింటికి దూరంగా ప్రాంతీయ పార్టీలతో ఒక కూటమి తయారు చేద్దామని ముందుకొచ్చాడు. మాది 4వ కూటమి కాదు మొదటి కూటమి అని గంభీరంగా ప్రకటించాడు. కానీ అంత రెస్పాన్స్ అయితే రాలేదు. మమత దగ్గర నుంచి అందరూ జస్ట్ అలా హాయ్ అని చెప్పి పలకరించి వదిలేశారు. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్తో ఏదో రకంగా చేతులు కలపాల్సిందే అని వాళ్ళ అభిప్రాయం. ఎప్పుడైనా నేషనల్ పార్టీ రేంజ్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని కలుపుకుంటూ ప్రాంతీయ పార్టీలు దాంట్లో ఐదర్ వాళ్ళకి ఎక్స్టర్నల్గానో లేకపోతే ఇంటర్నల్గానో సపోర్ట్ కంప్లీట్ ఓవరాల్గా సపోర్ట్ అయితే ఇవ్వాలి కదా. సో మొత్తానికి బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ ఏ రకంగా చేతులు కలపాల్సిందే అని వాళ్ళ అభిప్రాయం. అండ్ రాష్ట్రంలో సెకండ్ స్టేజ్లో ఉన్న కాంగ్రెస్ని కేసీఆర్ అక్కుని చేర్చుకోలేరు, బీజేపీ ఒక్కటే గతి. ఆ విషయం అర్థం కాగానే పార్లమెంట్ సాక్షిగా బీజేపీకి మద్దతు పలకడం మొదలుపెట్టారు. ఎన్డీఏలో భాగస్వాములను చేర్చే పనిలో ప్రస్తుతం అమిత్ ఉన్నాడు, అమిత్ షా. ఇంకా రాబోయే ఎన్నికలలో వాళ్ళతో ఒకవేళ పొత్తు పెట్టుకోమని బీజేపీతో అడిగితే కాదనలేని పరిస్థితి కేసీఆర్ది. కానీ ఇక్కడ ఇంకో చిక్కుంది. బీజేపీతో కనుక టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే మజ్లిస్కి కోపం వస్తుంది, మైనారిటీలు దూరం అవుతారు, వామపక్షవాదులు సరే సరే, ఇంకా దళితుల సంగతి గట్టిగా చెప్పలేరు, వాళ్ళంతా కలిసి కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గితే తనకి నష్టమే. అందుకని అసెంబ్లీ ఎన్నికల వరకు పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి ఈ వర్గాల సహాయంతో గెలిచి పార్లమెంటుకు వచ్చేసరికి ఎన్డీఏ భాగస్వామిగా పోటీ చేయడం ఒక పద్ధతి. దానివల్ల ఎంపీల సంఖ్య తగ్గితే తగ్గొచ్చు, బట్ రాష్ట్రం వరకైతే అధికారం కొడుకు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఇంకా ఎంపీల సంఖ్య పెంచుకోవడానికి బీజేపీ ఎలాగూ కష్టపడుతుంది, మోదీ ఇమేజ్ ఎలాగూ సపోర్ట్ అవుతుంది, తోడవుతుంది. అండ్ ఎంజీఆర్ ఫార్ములా అని ఒకటి ఉంది, అంటే అసెంబ్లీ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీకి 75% సీట్స్, నేషనల్ పార్టీకి 25% సీట్స్ కేటాయిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీకి 25% సీట్స్, నేషనల్ పార్టీకి 75% సీట్స్ కేటాయిస్తారు. కేసీఆర్ దానికి ఇప్పుడు మార్పులు చేయిస్తున్నారు. అసెంబ్లీ వరకు 100% ఆయనకే, ఆర్ ఏదో కొన్ని సీట్లలో ఏదో కొంచెం లోపాయికారి ఒప్పందం చేసుకుని కాంటెస్ట్ చేసేటట్టు. పార్లమెంటుకి మాత్రం ఏదో ఒక రేషియోలో సీట్స్ కేటాయింపు. దానివల్ల కేసీఆర్కి కేంద్ర క్యాబినెట్లో ఖచ్చితంగా బెర్త్ ఖాయం, ఇంకా డౌట్ లేదు. ఈ ప్లాన్ని బీజేపీ కనుక ఒప్పుకుంటే కేసీఆర్కి అసెంబ్లీలో విజయం ఖాయమవుతుంది. ఖాయమవుతుంది అంటే చెప్పలేము, బట్ అట్లీస్ట్ ఒక హోప్ ఉంటుంది. దీనికి కూడా సమాధానం చెప్పడం కష్టమే. అంటే ఏదో జరిగిపోతుందని పబ్లిసిటీ చేసి భ్రమ పెట్టడం ఒక విద్య అయితే, ఆ చేసిన వాగ్దానాలు తీర్చడం ఇంకో విద్య. అందులోనూ అప్పట్లో 5 ఇయర్స్ ఒకసారి వెనక్కి వెళ్తే, 4.5 ఇయర్స్ కేసీఆర్ చేసిన వాగ్దానాలు తీర్చడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎడాపెడా వాగ్దానాలు చేశారు, చాలా నెరవేర్చలేదు. ఎస్పెషల్లీ ఉపాధి ఉద్యోగాల విషయంలో తెలంగాణ యువత చాలా నిరాశలో ఉన్నదని తెలుస్తుంది. ఉద్యమం టైంలో తెలంగాణ పార్టీ చాలా మాటలు చెప్పింది, తెలంగాణ నుంచి ఆంధ్ర మూలాల వాళ్ళని పరుగులు పెట్టిస్తాము, వాళ్ళ పెట్టుబడులకు ముక్కుతాడు వేస్తాము, వాళ్ళ కాలేజీలు మూసేస్తాము, వాళ్ళ ఫ్యాక్టరీలో ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తాము, ఆంధ్ర ప్రాంతీయులు ఖాళీ చేసిన ఉద్యోగాల్లో స్థానికులను నియమిస్తాము, ఇలా బోలెడు. తెలంగాణ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు ఇవన్నీ నమ్మారు. టాలెంట్తో సంబంధం లేకుండా కేవలం ప్రాంతీయత కారణంగా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని బాగా గట్టిగా నమ్మారు. ఇక రూరల్ ఏరియాస్, చిన్న సైజ్ సిటీస్లలో అయితే ఆంధ్రులు ఖాళీ చేసి వెళ్ళిపోయిన ఇళ్ళు స్థానికులకు కేటాయిస్తారనే ప్రచారం కూడా విచ్చలవిడిగా జరిగింది అప్పట్లో. మరి అవేం జరగల. అయితే అవి గుర్తు చేశారు కూడా స్థానికులు, కొంతమంది వాళ్ళ నాయకులు వెళ్ళినప్పుడు, ఉద్యమంలో 100 మాట్లాడతాము, అవన్నీ చేస్తారా ఏంటి అని తెరాస నాయకులు కొట్టిపారేశారు. అండ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం తరిమి కొట్టడం అసాధ్యం అని తెలిసి కూడా అప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టారు వీళ్ళు. సరే, పొట్టకూటు కోసం వచ్చిన వాళ్ళతో పేచి పెట్టుకోమని ఉద్యోగస్తులను వదిలేశారులే అనుకుందాం. మరి ఆంధ్ర పెట్టుబడిదారులను అంతలా వాటేసుకోవాల్సిన అవసరం ఉందా? ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఆంధ్ర కాంట్రాక్టర్ల గురించి కొండలు గుట్టలు చెరువులు ఆక్రమించేసిన సినిమా జనం గురించి ఏదైతే హడావిడి చేశారో వాళ్ళతోనే చట్టపట్టాలు వేసుకుని ఉన్నారుగా. మరీ గట్టిగా మాట్లాడితే ఇది వరకుటి కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటున్నారు. ఏదో కేసీఆర్కి బాగా క్లోజ్ అయిన కొంతమంది తప్పిస్తే స్థానిక వ్యాపారస్తులు ఇదివరకు ఎక్కడున్నారో ఇప్పుడు అక్కడే ఉన్నారు. బలవంతులైన ఆంధ్ర మూలాల వాళ్లతో పోటీలో వెనకబడుతూనే ఉన్నారు. మరి ఈ విధంగా సామరస్యంగా ఉండకూడదా, ఏమన్నా గొడవలు చేసేయాలా, అందరిని తరిమేయాలా అని అడగద్దు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడితే పరిస్థితిలో వాళ్ళకి అనుకూలమైన మార్పు వస్తుందని ఎదురు చూసి మోసపోయిన ఒక సాధారణ తెలంగాణ వాడి కోణంలో ఆలోచించి ఒకసారి చూడండి. ఖచ్చితంగా అది ఇదంతా వేస్ట్, అప్పుడు చెప్పినవి ఇప్పుడు ఏం జరగలేదని అనిపిస్తుంది. ఏది ఒక కామన్ తెలంగాణ లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ పర్సన్ పర్సెప్షన్ నుంచి కనుక ఆలోచిస్తే. సో ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి ఈ చిన్న విరామం తర్వాత.
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పుడుగెనులే నాయ దయే ఇప్పుడుగెనులే, విరిపూతలు మెరిసే అందాల మార్గం రంగిల్లే నేడు నాలోననే. నాయ దయే ఇప్పుడుగెనులే ఆశపడినే అలరుల చెలియా, ఎల జవ్వనమే వెలసిన నాపై ఆశపడినే అలరుల చెలియా, తేని మనసు చెలి తెచ్చావా అని నన్నడిగెనులే. నాయదలే ఇప్పుడు గెనులే, విరిపూతలు మెరిసే అందాల మార్గం రంగిల్లే ఇప్పుడుగెనులే. వయసు సొగసే వసంతమాయే భావ చంపకమే కుసుమించే, వయసు సొగసే వసంతమాయే భావ చంపకమే కుసుమించే, ప్రాయమే నాలో స్థిరమ్మై నిలిచే కనరాదో. నాయదయే ఇప్పుడు గెనులే, విరిపూతలు మెరిసే అందాల మార్గం రంగిల్లే నేడు నాలోనని. నాయదయే ఇప్పుడు గెనులే. Thank you.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి వాళ్ళ మనం ఏంటి, అసలు సమీకరణాలు ఎలా ఉన్నాయనే విషయం మీద మాట్లాడుకుంటున్నాం. నిజానికి కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆంధ్ర మూలాల వాళ్ళు కంగారు పడ్డారు. పెట్టుబడులన్నీ తరలించుకుని వెళ్ళిపోవాలేమో అనుకుని భయపడ్డారు, బెంగపడ్డారు. దానికి తగ్గట్టుగానే ఆయన చాలా మంచి హంగామా చేశారు. ఆ విధంగా ఆంధ్ర మూలాల వాళ్ళకి తన తడాఖా ఏంటో చూపించి వాళ్ళు తనతో రాజీకి వచ్చేట్టు చేశాడు. ఆ తర్వాత ఎక్కడ దొంగలు అక్కడే గప్చుపు. గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉండండి, ఆ మాట కోసం ఇంకా వర్ధిల్లండి అన్నాడు. కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు అక్కడ ఏదో అద్భుతాలు జరిగిపోతాయని బాబు హడావిడి చేయడంతో ఆంధ్రులు అక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు. కానీ ఎన్నేళ్ళైనా అతిగతి కాని రాకపోవడంతో అక్కడి నుంచి తీసేసి మళ్ళీ కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వైపు వెళ్ళారు. ఈలోగా తెలంగాణ ప్రశాంతంగా ఉందని, వాళ్ళకేమి ఇబ్బంది ఉండదని నమ్మకం బలపడడంతో తెలంగాణలో ఎడాపెడా కొనేస్తున్నారు. ఈ పెట్టుబడుల వల్ల తెలంగాణలో ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో భూముల ధరలకి రెక్కలు వచ్చినాయి. ఇవన్నీ చూసి ఆంధ్రులు కేసీఆర్ని మెచ్చుకోవచ్చు, కానీ ఆంధ్రుల కారణంగా భూముల ధరలు తమకు అందుబాటులో లేవు అని బాధపడే ఒక స్థానిక తెలంగాణ కొనుగోలు ధరల సంగతి ఏంటి? తనని ఆంధ్ర మూలాల వాళ్ళు కూడా ఆత్మీయుడిగా భావించాలి అనేది కేసీఆర్ తపన. 2014 ఎలక్షన్స్లో జంట నగరాలు, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆంధ్ర మూలాల వాళ్ళు టీడీపీని, దాంతో జతగట్టిన బీజేపీని ఆదరించారు. ఏదైనా ఒక సమస్య వస్తే, ఘర్షణ వస్తే వాళ్ళకి అండగా ఉంటారు అనే ఆశతోటి. కానీ తొందరలోనే వాళ్ళ కర్మాన్ని కూడా వదిలేసి ఎవ్వరూ ఏం పట్టించుకోకుండా ఉన్నారు. ఆ అదని చూసుకొని మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్ వాళ్ళని స్మూదన్ చేసుకుంటూ వచ్చారు. నగరంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలని తెరాసాలోకి లాగేసుకున్నారు. ఈ మధ్య అయితే ఆంధ్ర మూలాల వాళ్ళ గురించి మరీ కన్సర్న్ పెరిగిపోయింది. ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ తెలంగాణ వాళ్లే అని నిర్వచిస్తోంది టీఆర్ఎస్. అది వరకు ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకున్న వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ పుట్టకపోతే తెలంగాణ వాళ్ళు కాదు అన్నారు. ఇప్పుడు మొన్న హరికృష్ణ చనిపోయిన తర్వాత చేసిన హంగామా చూస్తేనే అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఈ దశాబ్దంలో తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న అమరవీరుల గురించి ఏం చేయలేదు, వాళ్ళకు ఒక గుర్తింపు లేదు, సామూహికంగా ఒక స్మారక చిహ్నం కూడా లేదు. హరికృష్ణకి మహాప్రస్థానంలో స్మారక చిహ్నం కట్టిస్తుందంట టీఆర్ఎస్ గవర్నమెంట్. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన హరికృష్ణకి ఆంధ్రలో కడితే అర్థం ఉంది, కానీ తెలంగాణలో కట్టడం ఏంటి? ఇదంతా చూసి ఉద్యమం టైంలో ఆంధ్ర మూలాల వాళ్ళని భయంకరంగా తిట్టినటువంటి కాంగ్రెస్ వాళ్ళు సైతం వాళ్ళని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని, రక్షిస్తామని తెగ ఆఫర్లు ఇస్తున్నారు. వాళ్ళ ఓట్ల గురించి అందరూ గాలం వేసేవాళ్లే. కుక్కట్పల్లిలో చూస్తే మొత్తం అంతా కూడాను వాళ్లే కదా. ఈ క్రమంలో ఉద్యోగాలు రాక, ఉపాధి అవకాశాలు లేక అలమటిస్తున్నటువంటి ఒక కామన్ తెలంగాణ ఓటర్ మనోభావాలు ఏంటో తెలిస్తే ఆ పార్టీకి ఆదరణ ఎట్లా ఉంది, అసలు ఏ పార్టీకి ఎంత ఆదరణ ఉంటుంది అనే విషయాన్ని మనం బేరీజ్ అయ్యచ్చు. అండ్ కేసీఆర్కి ఉన్నటువంటి ఇంకొక హర్డిల్ ఏంటంటే ఫిరాయింపుదారులకి టికెట్స్. ఇప్పుడు అందరూ వస్తాను అనగానే అర్జెంటుగా ఓకే, ఎవరు పింక్ కండువా వేసుకుంటే వాళ్ళు వచ్చేయండి వచ్చేయండి అని అందరినీ ఇన్వైట్ చేశారు. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందనే ఆశ చూపించి అందరినీ తన పార్టీలోకి లాక్కొని వచ్చాడు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఒరిజినల్ టీఆర్ఎస్ నాయకుడు ఫిరాయింపు, కాంగ్రెస్ నాయకుడు ఫిరాయింపు, టీడీపీ నాయకుడు అందరూ టీఆర్ఎస్లోనే ఉన్నారు కదా. ఎవరికి టికెట్ ఇచ్చినా అవతల వాళ్ళు ఖచ్చితంగా తిరుగుబాటు అభ్యర్థి అవుతారు. అండ్ వాళ్ళని ఎగరేసుకు వెళ్ళిపోవడానికి కాంగ్రెస్, టీడీపీలు రెడీగా ఉంటాయి. వచ్చే వచ్చే అంటారు. ఇన్ని కష్టాల మధ్య కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలు గెలవాలి అంటే అవి విడిగానే జరగాలి. సో కేసీఆర్ వరకు ఇది అనుకూలమే, కానీ మీకు అనుకూలమైన దానికి మేమెందుకు సహకరించాలి అని కేంద్ర బీజేపీ అడిగితే కేసీఆర్ దగ్గర ఆన్సర్ ఉందా? నిజానికి అసెంబ్లీని ముందుగానే రద్దు చేసుకుని మళ్ళీ ఎన్నికలకు వెళ్లే హక్కు రాష్ట్రానికి ఉంది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అక్కర్లేదట. మరి దీని విషయం మీద ప్రధానికి ఓ మాట ముందుగా చెప్పడం ఎందుకు, వాళ్ళతో చర్చించడం ఎందుకు? రద్దు చేసుకోవడం వరకు స్టేట్ గవర్నమెంట్ ఇష్టమే, కానీ మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు జరిపించాలి అనేది ఈసీ నిర్ణయించాలి, ఎన్నికల కమిషన్. ఆ విషయంలో దాన్ని ఎవ్వరూ కూడా క్రాస్ చేయలేరు, నథింగ్ కెన్ గో బియాండ్ దాట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మీద 2003లో అలిపిరిలో మావోయిస్టుల దాడి జరిగినప్పుడు అన్ని చోట్ల నుంచి విపరీతమైన సానుభూతి వచ్చింది. అప్పటి వాతావరణం బట్టి ముందస్తు ఎన్నికలకు వెళితే విజయం ఖచ్చితంగా వస్తుంది అనుకున్నారు చంద్రబాబు. వెంటనే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకి ఎన్నికల కమిషనర్కి సిఫార్సు పంపించారు. అంతవరకు బాగానే జరిగింది, బట్ ఆ తర్వాత కొంచెం కథ అడ్డం తిరిగింది అనుకోండి. ఎన్నికల కమిషనర్గా లింగ్డో ఉన్నారు అప్పుడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకి సరైన వాతావరణం లేదు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటర్స్ లిస్ట్ అంతా సవరించాల్సి ఉంది, ఆ పని పూర్తయిన తర్వాతే ఎన్నికలని ఆయన పట్టుబట్టాడు. ఓటర్స్ లిస్ట్ సవరించడం అనేది చాలా పెద్ద టైం పట్టేటటువంటి వ్యవహారం. 7-8 మంత్స్ తర్వాత జరిగిన ఎన్నికలు. ఈలోగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది, చంద్రబాబు మీద సానుభూతి కొంచెం తగ్గింది. సో 2004 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. సో ఎన్నికల రద్దుకి తాజా ఎన్నికల నిర్వహణ మధ్య ఎక్కువ గ్యాప్ ఉండడం కొంచెం కొన్ని సమీకరణాలను తారుమారు చేస్తుందనే భయం అందరికీ ఉంటుంది. అందుకే ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని తెలుసుకుందే ఉన్న అసెంబ్లీని డిజాల్వ్ చేసుకోవడం రైట్ వైజ్ డిసిషన్ కాదు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో మోదీ ద్వారా ఆ విషయాన్ని కూడా చక్కబెట్టుకునే ఉంటారు అని అనుకోవచ్చు, అనుకోవాలా? మైట్ బి, లేకపోతే అంత ఇదిగా అయితే ఆయన చేసే రకం అయితే కాదు, అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుని ఉంటారు. అదే జరిగితే బీజేపీకి ఏం చెప్పి కేసీఆర్ ఒప్పించుంటారు అనేది ఒక క్వశ్చన్. ఇక అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే నేను అధికారికంగా ఎన్డీఏలో చేరతాను, తర్వాత దేశంలో తక్కిన పార్టీలను కూడా ఈ కూటమిలోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను అని ఒకవేళ అనుంటే, ఎందుకంటే టీడీపీ తరఫున గతంలో బాబు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారంటే దానికి ఒక హిస్టారిక్ ప్రామినెన్స్ ఉంది. దేశమంతా ఇందిరాగాంధీ అంటే గడగడలాడే టైంలో ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ పెట్టి ప్రతిపక్షాలని మొత్తం అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చారు. వాళ్ళ స్టేట్స్లో ఎన్నికలు జరిగినప్పుడు వెళ్ళి ప్రచారం చేశారు, నిధులు పంపించారు. సో వాళ్ళందరికీ ఆ థ్యాంక్ఫుల్, ఆ గ్రాటిట్యూడ్ ఉంది, ఆ రెస్పెక్ట్ ఉంది. బట్ ఎన్టీఆర్ వారసుడిగా బాబుకి మరి అవి వచ్చినాయి కాబట్టి, పైగా అప్పుడు ఆయన 42 మెంబర్స్ ఎంపీలు ఉన్న పెద్ద రాష్ట్రానికి నాయకుడు. సో ఆ గ్రాటిట్యూడ్ అలా పాస్ ఆన్ అయింది. అండ్ చంద్రబాబు ఆల్రెడీ మంచి అడ్మినిస్ట్రేటర్గా, ఒక మంచి వ్యవహారకర్తగా బాగా అప్పుడు పేరు తెచ్చుకున్నాడు కాబట్టి అంతా కూడాను అప్పుడు ప్లస్ అయింది. 42 మంది ఎంపీలు అంటే మామూలు విషయం కాదు. సో అలాంటి హిస్టరీ మరి కేసీఆర్ కూడా ఉంటే, అంటే అట్లా చేయగలడు అని, అంటే ఏ పార్టీకి సహాయపడ్డాడు గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, ఏ రేషన్ కింద సౌకర్యాలు అవన్నీ సమకూర్చి అక్కడి ప్రాంతీయ పార్టీకి ఏమన్నా కొంచెం హెల్ప్ అయ్యాడా? అసలు జాతీయ స్థాయి నాయకుడు అని మన పేపర్లో రాసుకుంటే మనం మన లోకల్ దాంట్లో అది అవ్వదు, దానికి కొద్దిగ పోయి అథెంటిసిటీ ఉండాలి. తిప్పి తిప్పి కొడితే మహా అయితే ఒక 17 మంది ఎంపీలు ఉంటారు. సో కేసీఆర్ పెట్టిన కూటమి వైఫల్యంతోనే మేబీ కొంచెం ఇప్పటికే చాలా పార్టీలు బీజేపీ వైపు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి. బీజూ జనతాదళ్ లాంటివి సరిగ్గా తేల్చకపోయినా కేసీఆర్ వెళ్ళి మార్చేసేది ఏమి ఉండదు ఇప్పుడు ప్రస్తుతం. అందుకని తెలంగాణ ముందస్తు ఎన్నికలకి బీజేపీ మేబీ సపోర్ట్ చేయవలసిన అవసరం ఏమి కనపడట్లేదు. అయినా బీజేపీ ఒప్పుకుంటే ఇంకేదో కారణం ఉంది అనుకోవాలి. ఒకవేళ వాళ్ళు పార్లమెంట్ రద్దు చేసి ముందస్తుకు వెళ్దాం అనుకుంటున్నారేమో, మేబీ లాస్ట్ మినిట్ దాకా ఏం తేల్చకుండా చడుక్కుని అనౌన్స్ చేసి మధ్యప్రదేశ్ ఎన్నికలతో పాటు పెట్టేస్తారేమో. అప్పుడైతే ప్రతిపక్షాల వాళ్ళకి కనీసం ఆలోచించే టైం ఉండదు కదా, ఉక్కిరి బిక్కిరి చేసేస్తే ఇంకేముంటుంది. సో అది ఇప్పుడే తెలీదు, మేబీ కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అసలు ఈ రాజకీయ మాట అటు ఉంచితే ముందస్తు ఎన్నికల నిర్ణయాలలో ప్రజల మాట ఏంటి అనేది కనుక ఒకసారి ఆలోచిస్తే చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
నమస్కారం అండి, నేను మీ ఎల్పీ శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగ్ ఎలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ శిశిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
గోరవలపుల దారులలోన కరగిపోయే తరుణమాయే, అందుకో నన్నందుకో, అందుకో నన్నందుకో. పందిరి మనపై నిలిచే పచ్చిక పానుకు వెచ్చగా
పిలిచే,
వీడని జంట గరమ్మని వసివాడని పూలై పొమ్మని. పుల దారులలోన కరగిపోయే తరుణమాయే, అందుకో నన్నందుకో, అందుకో నన్నందుకో. తాకే జ్వాలలు ఏవో, వేడిగా సోకే వెన్నెలలేవో, చిన్నది విసిరే చూపులు, చెలి చిలికిన ముసి ముసి నవ్వులు,
నీలి కన్ను
మరిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో ముందస్తు ఎన్నికల గురించి అసలు ఈ రాజకీయ సమీకరణాలన్నీ పక్కన పెడితే అసలు జనాల మాట ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే వాళ్ళ టర్మ్ 5 ఇయర్స్ టర్మ్ని కుదించుకునే హక్కుని పాలకులకు ఇచ్చిన రాజ్యాంగం ప్రజాభీష్టాన్ని లెక్కలోకి తీసుకోలేదా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ప్రజలకి ఒక పార్టీ విధానాలు సిద్ధాంతాలు నాయకత్వమో నచ్చినాయి, అందుకని మీరు మమ్మల్ని 5 సంవత్సరాల పాటు పాలించండి అని కోరుతూ వాళ్ళకు ఓట్లేశారు. ఓకే, మీ జనరంజకంగా మేము పాలిస్తామని, మీ కోరికలను తీరుస్తామని, మీరు కోరుకున్నట్టు ప్రవర్తిస్తామని ప్రామిస్ చేసి మరీ ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అలాంటప్పుడు అసలు వాళ్ళని సంప్రదించకుండా వాళ్ళ అధికారం నుంచి ముందే దిగిపోవడం ఏంటి? ఒక్కొక్కప్పుడు ఎలక్ట్ అయిన ప్రజాప్రతినిధి ప్రజల ఆశలను నెరవేర్చడు, అప్పుడు అతన్ని పదవీకాలం ముగిసేలోపు ప్రజలు వెనక్కి రప్పించే రీకాల్ హక్కును కూడా ఉపయోగించుకుంటారు. ఆ హక్కు మన దేశంలో లేదని అందరికి తెలుసు, బట్ అట్లీస్ట్ మనకి కంటిన్యూ అని చెప్పే హక్కు కూడా లేదన్నమాట దీన్ని బట్టి చూస్తే. అంతేగా, ముందస్తు ఎన్నికల విషయంలో పదవీకాలాన్ని స్వయంగా వీళ్ళే కుదించుకుంటున్నారు కదా, మరి అదే టైప్లో పదవీకాలాన్ని పెంచుకోగలరా? అంటే 5 ఏళ్ల పాటు పాలించమంటే 6 ఏళ్ళు 7 ఏళ్ళు పాలిస్తామంటే రాజ్యాంగం ఊరుకుంటుందా? లేదు కదా. మరి 5 ఏళ్ళు అంటే 5 ఏళ్లే అంటుంది, పెంచడానికి వీలైనప్పుడు తుంచడానికి మాత్రం వీళ్ళకి ఎక్కడ ఉంటుంది అధికారం? ఉండదు కదా. ఆ ఓకే, మేమేమో మళ్ళీ గెలుస్తామనే తెలియదు, పైగా ముహూర్తం ఒకటి, ముహూర్తం చూసుకుని సెప్టెంబర్ 6న అదేదో ఒక జాతకాలని బట్టి చూసి ఇదైతే కనుక మళ్ళీ పదవిలోకి వస్తారని అనుకుని ఇవన్నీ, అంటే జనాలు వాళ్ళ అభిప్రాయాలు ఇవేవి లేవు. ఒకవేళ ఎన్నికలు జరిగి ఈ పార్టీ కాకుండా ఇంకో పార్టీ గెలిచింది అనుకోండి, ఇఫ్ ఎట్ ఆల్, అప్పుడు ఈ పార్టీని 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండమని కోరుతూ ఇదివరకు ఎన్నికల్లో ఓటేసిన వాళ్ళ అభిష్టాన్ని వంచినట్టేగా. వాళ్ళ టర్మ్ తగ్గించుకోవాల్సిన అవసరం ఏముందో, ఏ ప్రత్యేక పరిస్థితులు ముందస్తు ఎన్నికలనే అవసరాన్ని కొని తెచ్చినాయి అనేది ప్రభుత్వం ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది, చెప్పి ఒప్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని కన్విన్స్ చేసిందంటే చాలదు, అది స్టేట్ అయినా సెంటర్ అయినా ఎవరికి జవాబుదారీ? ప్రజలకి, బికాస్ వీ హ్యావ్ ఎలెక్టెడ్ దెమ్, సో దే షుడ్ టెల్ అస్ వాట్ ద ఎగ్జాక్ట్ జెన్యున్ రీజన్ ఈస్, ఇదిగో మేము ఇది అనుకుంటున్నాం ఎందుకని అని చెప్పాలి కదా. అన్నిటికీ ప్రెస్ మీట్లు పెట్టేసి అన్నీ చేసేవాళ్ళు, మేము ఇలా ముందస్తుగా వద్దాం అనుకుంటున్నాం సో మేము గవర్నమెంట్ని డిజాల్వ్ చేస్తున్నాం అనేది చెప్పాలి కదా. అది ఏంటి, కన్విన్సింగ్గా చెప్పగలగాలి. ప్రస్తుతం మా పాపులారిటీ చాలా హై గ్రేడ్లో ఉంది, దీన్ని ఎన్కాష్ చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పగలరా? లేకపోతే మేము కొన్నాళ్ళు పోతే పాపులారిటీ కొద్ది తగ్గుతుందని భయంగా ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందాం అని చెప్పి మేము ముందస్తు ఎన్నికలకు వెళుతున్నాం అని చెప్పగలరా? అసలు ముందస్తుకి వెళ్ళే ప్రతి పార్టీ వచ్చేసారి కూడా మేమే గెలుస్తామనే ధీమాని వ్యక్తం చేస్తారు. గుడ్ ఫైన్, ఈ 5 ఆ 5 మొత్తం 10 ఏళ్ళు మీరే పాలించండి, 9 9.5 ఏళ్ళు పాలించడం ఎందుకు అని అడుగుతారు. అప్పుడేం ఆన్సర్ చెప్తారు? ఇక ఫినాన్షియల్ పరిస్థితి ఆలోచిస్తే పొదుపు పేరుతోటి జమిలి ఎన్నికలను క్యాన్వాస్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం దీనికి ఎలా అంగీకరించిందో తెలియదు. మామూలుగా అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి 2019 ఏప్రిల్లో జరగాలి, కానీ ఇప్పుడు విడివిడిగా జరుగుతున్నాయి అని అంటున్నారు. అసలు ఎలక్షన్ నిర్వహించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది, శ్రమతో కూడుకున్నటువంటిది, ఎంతోమంది ఉద్యోగులని పోలింగ్ బూతుల నిర్వహణకు ఉపయోగించాలి. పోలీసులు మంది మార్బలం శాంతి భద్రతల సమస్యలు ప్రచారం పరిమితుల్లో ఉండాలి, ఇవన్నీ ఎన్ని అసలు ఒక్కటా రెండా? ఇంత శ్రమ అండ్ అంత ఖర్చు, మరి ఇంత అసలు ఒకసారి నిర్వహించడమే కష్టమంటే 2 సార్లు అదే శ్రమ పట్టడం ఎందుకు, అంత ఖర్చు పెట్టడం ఎందుకు? పార్టీల పరంగా చూసినా కూడా 2 ఒకేసారి నిర్వహిస్తే కొంచెం ప్రచారం ఖర్చు, సభా నిర్వహణ ఖర్చు, జన సమీకరణ ఖర్చు అన్నీ కలిసి వస్తాయి కదా. మొన్న ఇప్పుడు ప్రజా నివేదన సభకి 25 లక్షల మంది అనుకున్నారు, 5 నుంచి 10 మధ్యలో వచ్చారని అంటున్నారు. ఎంత అనేది ఎవరు కరెక్ట్గా చెప్పరు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి మీడియా ఉంది కదా, పేపర్లు అవీను. సో అవి కాపీ పేస్ట్ చేసో క్రాప్ చేసో మొత్తానికి ఫోటోషాప్ చేసి జనాలు ఎక్కువ ఉన్నారని ఒక పత్రిక చూపిస్తే ఉన్నదని తగ్గించి ఇంకో పత్రిక చూపిస్తే ఇలాగే ఉంటాయి. సో వీళ్ళందరినీ మొబిలైజ్ చేయడానికి ట్రాక్టర్లు, వాటికి బ్యానర్లు, వాళ్ళకి తిండి, ఇంకా రకరకాలు వాట్సాప్లో చక్కర్లు కొడుతున్న వీడియోలు చూస్తే అర్థమవుతుందిగా. సో మరి వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఇంత ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు 2 ఎలక్షన్స్కి ఎంత ఖర్చు అవుతుంది? మరి ఈ జన సమీకరణ కానీ ఇంత ఇప్పుడు ఇలాంటి రీజన్స్ చెప్పే కదా బీజేపీ ముందస్తు ఎన్నికల ప్రతిపాదనను గట్టిగా సమర్థిస్తోంది. కొన్ని అసెంబ్లీల కాల పరిమితులను కుదించి కొన్నిటిని పొడిగించి రకరకాల ఎక్సర్సైజ్ అని చేయిస్తున్నారు. ఇవన్నీ దేనికి? ఖర్చు మిగల్చడానికి. మరి అలాంటప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇలా ఖర్చు పెడుతుంటే ఎలా ఆమోదిస్తుంది? ఇప్పుడు పొదుపు చేయమని మనల్ని ఏమో చంపు తింటున్నారు, గ్యాస్ సబ్సిడీ వదులుకోమంటున్నారు, ఎవరన్నా తెలిసి తెలియని వాళ్ళు ఎవరైనా కార్ పూలింగ్ లాంటివి చేసి మీకు తెలిసినా తెలియకపోయినా అంత మరీ దారుణాలు ఏం జరగవులే, అపరిచితులకు లిఫ్ట్ ఇచ్చైనా సరే పెట్రోల్ ఆదా చేయమంటున్నారు. ఇలా ప్రచారం చేస్తే ప్రభుత్వం అవసరం లేని ఖర్చులు పెడుతూ ప్రజలను ఎలా కన్విన్స్ చేయగలుగుతుంది, రైట్? సో ముందస్తు ఎన్నికల విధానం గురించి అన్ని పార్టీల గురించి కలిసి కూర్చుని ఒక సరైన విధానాన్ని రూపొందించి దాన్ని చట్టబద్ధం చేస్తే బాగుంటుంది అని నా పర్సనల్ అభిప్రాయం. వెళ్ళొద్దని నేను అనట్లేదు, బట్ ఇఫ్ ఎట్ ఆల్ వెళ్ళే మాట అయితే అన్ని ఒక ప్లానింగ్ వేసుకుని ఒక మంచి ఎక్సర్సైజ్ చేసి దానికి దీనికి అన్నిటికీ లోక మనకి జనాలకి ఏది ఎక్కువగా ఉపయోగపడుతుందో దాన్ని ఒకసారి స్కెచ్ చేసుకుని చేస్తే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. మీరేమంటారు? ఇంకా దీని గురించి బోలెడు ఉన్నది మాట్లాడుకోవడానికి, మోస్ట్లీ కుదిరితే రేపు కూడా మాట్లాడతాను. బట్ దీని మీద అభిప్రాయం ఏంటనేది మీరు ఆర్జే వెన్నెల ఫేస్బుక్ పేజ్లో పెట్టొచ్చు, లేదు మై ఇన్ మీడియా ఫేస్బుక్ పేజ్లో అయినా పెట్టొచ్చు. ప్రస్తుతానికి వాటికి ఇంతటితో ముగింపు పలుకుతున్నాను. తిరిగి రేపటి చిత్రం బళ్ళారేపు చిత్రంలో దీని గురించి ఇంకా నేను కొంచెమే సేకరించాను, మరింత సేకరించగలిగితే రేపు మాట్లాడుకుందాం, లేదా తర్వాతైనా మాట్లాడుకుందాం. ఓకే, బాయ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారేవి చిత్రం కార్యక్రమం సెప్టెంబర్ 10, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.